സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം. ഓം.
രണ്ടവ അധ്യായം 36 ശ്ലോകം.
അവാച്യവാദാംശ്ച ബഹൂന് വദിഷ്യന്തി തവാഹിതാഃ നിന്ദന്തസ്തവ സാമർഥ്യം തതോ ദുഃഖതരം നു കിം.
ശ്രീകൃഷ്ണ പരമാത്മ അർജുനുനికి కర్తవ్యాన్ని బోధిస్తున్నారు. ప్రతి వ్యక్తి తన కర్తవ్యం చేయడం చాలా ముఖ్యం. తన కర్తవ్యం అంటే తనకు ఇచ్చినటువంటి బాధ్యత. బాధ్యతనే కర్తవ్యం అంటాం. కర్తవ్యం అంటే చేయవలసినటువంటిది మనం చెయ్యాలి. ఒక తల్లిగా, తండ్రిగా, భార్యగా, భర్తగా, పరిపాలకుడిగా, రాజుగా ఉన్నప్పుడు ఏ ఏ వ్యక్తి ఏమేమి చెయ్యాలో అవి చెయ్యాలి. అలా చేయడమే కర్తవ్య పరిపాలన అంటాం. కొన్ని కర్తవ్యాలు మనకు ఇష్టంగా ఉంటాయి, కొన్ని బాధ్యతలు మనకు ఇష్టంగా ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఇష్టంగా ఉండవు, కష్టంగా ఉంటాయి. ఇష్టంగా లేవు అంటే కష్టంగా ఉన్నాయని అర్థం, అయిష్టంగా ఉన్నాయి. మనకు ఇష్టంగా ఉన్నా అయిష్టంగా ఉన్నా బాధ్యత బాధ్యతే కదా, తీరాలి కదా. కనుక ఇష్టమైన బాధ్యతలను అందరం చేస్తాం ఇష్టం కనుక. మనకి ఇష్టమైన పని అయితే అందరం చేస్తాం ఇష్టం కనుక. కానీ అయిష్టమైనది చేయడానికి ఇష్టపడం. అయిష్టమైనటువంటి కర్తవ్యం, పని, బాధ్యతని చేయడానికి ఇష్టపడం. ఎందుకని? అయిష్టం, ఇష్టం లేదు కనుక. శాస్త్రం చెప్తుంది నీ ఇష్ట అయిష్టాలు రాగద్వేషాలు అని అర్థం. ఇష్టమైన పని చెయ్యాలనిపించడం నీకు రాగం ఉన్నది దాని మీద అని అర్థం. రాగం అంటే అనురాగం, ప్రేమ, అది చెయ్యాలి అని. నీకు ఇష్టమైనది కదా. మా అమ్మగారినైతే బాగా ప్రేమిస్తాను, అత్తగారిని అయ్యేటప్పటికీ అత్తగారిని ప్రేమించలేను. ఎందుకనంటే అయిష్టం. కనుక ఇష్టమైన వాళ్ళనైతే బాగా అనురాగంతో ప్రేమతో చూస్తాం. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి, మా అత్తగారంటే నాకు ఇష్టం లేదు, అయిష్టం. అందుకనే ద్వేషం అన్నమాట. కనుక ఇష్ట అయిష్టాలు మీద ఆధారం పడి మనం పనిచేస్తున్నాము అంటే రాగద్వేషాలతో పనిచేస్తున్నాము అని అర్థం. అదేవిధంగా ఇక్కడ అర్జునుడు యుద్ధం చేయడం ఇష్టమే, దుర్యోధనుని చంపడం ఇష్టమే, కర్ణుడి మీద యుద్ధం చేయడం ఇష్టమే, అది ఇష్టమైన పని. కానీ భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి చంపడం అయిష్టం. భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి చంపడం యుద్ధంలో అయిష్టం అన్నారు. కర్ణుడి మీద, దుర్యోధనుడి మీద ద్వేషం ఉన్నది గనక ఇష్టంగా వాళ్ళని చంపాలి అని చెప్పి ఆయుధాలన్నీ స్వీకరించాడు అర్జునుడు. భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి చంపడం అయిష్టం కనుక, అయిష్టం ఎందుకని? వాళ్ళ మీద రాగం ఉన్నది కనుక, వాళ్ళ మీద ఇష్టం ఉన్నది కనుక వాళ్ళని చంపడం అయిష్టం అన్నారు. అంటే ఇక్కడ రాగం, అక్కడ ద్వేషం. కర్ణుణ్ణి, దుర్యోధనుణ్ణి చంపడంలో ద్వేషం ఉంది, అక్కడ ఆ యొక్క కర్తవ్యాన్ని ఇష్టంగా చేస్తున్నాడు. కానీ ఇక్కడ ద్రోణుణ్ణి, భీష్ముణ్ణి చంపడానికి వచ్చేటప్పటికీ అది అయిష్టంగా మారింది. కారణం వారి మీద రాగం వల్ల. కనుక ఈ పని ఇష్ట ఇష్టాలు దేని మీద ఆధారపడున్నాయి? ఇప్పుడు రాగద్వేషం మీద ఆధారపడుతుంది. ఇద్దరి మీద రాగం, ఇద్దరి మీద ద్వేషం. ఈ రాగద్వేషాల వల్ల క్షత్రియుడైనటువంటి తాను యుద్ధ కర్మని రెండు రకాలుగా మార్చుకున్నాడు. ఇదేమో ఇష్టంగా చేస్తాను, ఇది అయిష్టం గనక ఇది చెయ్యను అన్నాడు. రాగద్వేషాల మీద ఆధారపడింది అతని యొక్క కర్తవ్యం. ఇప్పుడు కృష్ణ పరమాత్మ అంటున్నారు, నాయన నీ కర్తవ్యం రాగద్వేషాల మీద ఆధారపడి ఉండకూడదు. నీకు ఇష్టమైన అయిష్టమైన ధర్మమైనటువంటిది ధర్మ్యం యుద్ధం అన్నాడు. ధర్మంతో కూడినటువంటి యుద్ధం ఇది. అక్కడ నీ ఇష్టాయిష్టాలు రాగద్వేషాలు ప్రధాన పాత్రని పోషించకూడదు. అలా పోషిస్తే ఏమవుతుందంటే నీ మనసుకు దుఃఖమే మిగులుతుంది అన్నాడు. నీ బాధ్యతని నీ కర్తవ్యాన్ని నువ్వు ఎలా చేస్తున్నావు? రాగద్వేషాలతో కూడినట్లుగా చేస్తున్నావు. అది నీకు మంచిది కాదు. నీ అహంకారం, నీ రాగద్వేషాలు నీ మనస్సుకి అశాంతినిస్తాయి. కనుక శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఆధ్యాత్మిక పరంగా అంటే వేదాంత పరంగా ఆత్మ ఎప్పుడూ చంపబడదు కనుక, ఆత్మ అనే దానికి మరణం లేదు కనుక, భీష్ముడు ద్రోణుడు ఎప్పుడూ ఉంటారు కనుక నువ్వు వాళ్ళని గురించి బాధపడవలసిన పని లేదు, వాళ్ళు ఎన్నటికీ చనిపోరు నిజంగా అని చెప్పారు. రెండవ దృష్టి ఏం చెప్పారు? ధార్మిక పరంగా చూస్తే ఇది ధర్మయుద్ధం, నీవు క్షత్రియుడివి, ధర్మయుద్ధం చేయడం నీ కర్తవ్యం, నీ బాధ్యత, కనుక నువ్వు చేసి తీరాలి. ధర్మయుద్ధాన్ని నుంచి పారిపోకూడదు. అది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ క్షత్రియులకు దొరకదు. కనుక ఇటువంటి ధర్మయుద్ధాన్ని నుంచి నువ్వు పారిపోవాకు అని ధార్మిక దృష్టితో చెప్పి, మూడవ దృష్టి ఏం చెప్తున్నారు? లౌకిక దృష్టి అనే దానికి ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రాపంచిక దృష్టి, లౌకిక దృష్టితో చూసినా కూడా ఇటువంటి అర్జునుడు యోధుడు యుద్ధరంగంలో తిరిగి పందగా పారిపోయినాడు అంటారు. నువ్వెంతో కీర్తి సంపాదించుకున్నావు, అటువంటి కీర్తి పొందిన నీవు ఇప్పుడు అపకీర్తిని పొందుతావు. అందరూ నీ యొక్క కీర్తిని తూలనాడతారు, నీ కీర్తి అంతా పోతుంది. కనుక నువ్వు ఈ యుద్ధాన్ని చేయకపోతే అన్ని రకాలుగా నష్టమే నీకు. కనుక నీ బాధ్యతని నువ్వు చేయవలసి ఉన్నది. బాధ్యతల నుంచి మనిషి పారిపోకూడదు. కష్టమైన పనుల నుంచి పారిపోతూ ఉంటాడు మనిషి. అలా చేయడం మంచిది కాదు అని కృష్ణ పరమాత్మ సలహా ఇస్తున్నాడు అర్జునుడికి. ఇక్కడ ఏం చెప్పారు? 36వ శ్లోకంలో ప్రాపంచిక దృష్టి లేక లౌకిక దృష్టి గురించి చెప్తున్నారు. అవాచ్య వాదాంశ బహూను వదిష్యంతి తవ అహితాహ. తవ నీ యొక్క అహితాహ అంటే నీ శ్రేయస్సుని కోరని వాళ్ళు. హితాహ అంటే శ్రేయస్సు కోరేవాళ్ళు. అహితాహ అంటే నీ శ్రేయస్సు కోరని వాళ్ళు. ఎవరు వాళ్ళు? దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని, ధృతరాష్ట్రుడు, వీళ్ళందరూ కూడా నీకు హితాన్ని కోరేవాళ్ళు కాదు. వాళ్ళు అహితాహ. వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు యుద్ధంలో నుంచి పారిపోతే ద్రోణుడి మీద భీష్ముడి మీద గౌరవంతో యుద్ధంలో నుంచి విరమించావని చెప్పి అనుకోరు. అలా అని వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా మనస్సులో వాళ్ళు నిన్ను ఎలా చూస్తారో తెలుసా? అనరాని మాటలు అంటారు. మమ్మల్ని చూడంగానే వణికిపోయినాడు అర్జునుడు యుద్ధరంగంలో, బాణం చేతిలో నుంచి పడిపోయింది. దుర్యోధనుడు చెప్తాడు ఇట్లా, నా సైనిక బలాన్ని చూసేటప్పటికీ అర్జునుడికి చేతులు కాళ్ళు ఆడలేదు అని చెప్తాడు. నిజం తెలిసినప్పటికీ కూడా దుర్యోధనుడికి ఏం చెప్తాడు? అహితుడు కదా, క్షేమాన్ని కోరేవాడు కాదు గనక నెగిటివ్గానే చూస్తాడు. అవాచ్యవాదాన్ అంటే చెప్పకూడని మాటలు, అనగూడని మాటలన్నీ అంటాడు. అర్జునుడు ఎంత గొప్పవాడని తెలిసినప్పటికి కూడా పిరికి పందా అని అంటాడు. రేపు నన్ను చూడంగానే భయపడ్డాడు అంటాడు. నాతో యుద్ధం చేయడానికి ధైర్యం చాలలేదు అర్జునుడికి అంటాడు. కర్ణుడు కూడా అదే అంటాడు. దుశ్శాసనుడు అదే అంటాడు. శకుని అదే అంటాడు. అవాచ్య వాదాంశ ఒకటే రెండ బహూను చాలా ఒకటి కాదు రెండు కాదు. చెవులతో వెళ్ళావు అందుకనే కొంతమంది చూసారా వెళ్ళలేక చెవులు రామా రామా అని చెప్పి చెరువు పూసుకుంటారు చెవులు. అంటే మనం వినలేనటువంటి మాటలు అంటుంటారు, అంతగా నిందిస్తారు. అవాచ్య వాదాంశ బహూను వదిష్యంతి తవ అహితాహ. అంతేకాదు తవ సామర్థ్యం నిందంతి, నీ యొక్క సామర్థ్యాన్ని సంశయిస్తారు. అసలు నిజంగా అర్జునుడికి శక్తి ఉందంటావా? అర్జునుడు గొప్పవాడేనా? అర్జునుడు పాశుపతాస్త్రం సంపాదించాడంటావా? పాశుపతాస్త్రం ఉంటే ఎందుకు పారిపోతాడు యుద్ధంలో నుంచి? సంశయిస్తారన్నమాట నీ సామర్థ్యాన్ని. ఆ లోకాల్లోకి వెళ్ళాడు, ఈ లోకంలోకి వెళ్ళాడు, అందరి దగ్గర మన్ననలు పొందాడు, గౌరవాన్ని పొందాడు, అనేక ఆయుధాలు పొందాడు, శస్త్రాలు అస్త్రాలన్నీ పొందాడు అని అన్న సామర్థ్యం వాళ్ళు సంశయిస్తారు, నిందిస్తారు. నిజంగా అర్జునుడికి సామర్థ్యం లేదు, ఏం లేదు అని నిందిస్తారు. దీనికంటే దుఃఖం ఏముంది నాయన అని అంటున్నాడు. తతః దుఃఖతరం ముఖ్యం, దీనికంటే ఇంకేం దుఃఖం కావాలి? ఇది చాలదు అర్జున, ఈ దుఃఖం చాలదా? ఇంతకంటే ఇంకేం కావాలి? వేరే దుఃఖం కావాలా? ఇది చాలు జీవితానికి. అట్లాంటి దుఃఖాన్ని పొందుతావు నువ్వు యుద్ధం గనక విరమించావు అంటే. ఇట్లా బాణం విల్లు వదిలిపెట్టి చతికిలబడి కూర్చున్నావు అంటే ఇన్ని నష్టాలున్నాయి నీకు. ఆధ్యాత్మిక పరంగా చూసినా కూడా నీ యొక్క నిర్ణయం సరికాదు, ధార్మిక పరంగా చూసినా కూడా నీ నిర్ణయం సరికాదు, లౌకిక పరంగా చూసినా కూడా నీకు క్షేమం కాదు, నీ కీర్తి అంతా పోయి అపకీర్తి వస్తుంది నీకు. అపకీర్తి వచ్చిన వాడు బతికినా ఒకటే చనిపోయినా ఒకటే అంటుంటారు చూసారా. ఇంతటి బోధ చేసిన తర్వాత కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు చివరికి 37వ శ్లోకంలో చూస్తాం. హతో వా ప్రాప్స్యసి స్వర్గం, జిత్వా వా భోక్ష్యసే మహీం, తస్మాదుత్తిష్ఠ కౌంతేయ. యుద్ధాయ కృత నిశ్చయ, చివరికి కృష్ణ పరమాత్మ ఈ మూడు దృక్కోణాలని పూర్తి చేసిన తర్వాత చివరికి చెప్తున్నారు, అర్జున నువ్వు ముందు లేచి నిలబడు, సతికిలబడి కూర్చున్నావు రథంలో, లే నాయన, లే ఉత్తిష్ట ఉత్తిష్ట, తస్మాత్ ఉత్తిష్ట అంటున్నారు. ఈ కారణం చేత నువ్వు ఇలా చతికిలబడి కూర్చోకూడదు, నువ్వు లేవవలసినది ముందు. ఈ రథంలో కూర్చున్నావు నువ్వు, ముందు లేచి నూర్చో. ఉత్తిష్ట హే కౌంతేయ కుంతీపుత్ర, దేనికి? యుద్ధాయ కృత నిశ్చయ, నుంచిన తర్వాత పారిపోవాకు, మళ్ళీ నూర్చొని పరిగెట్టిపోతాననకూడదు. ఎందుకు నుంచోవాలి? నేను యుద్ధం చేస్తాను, వీళ్ళందరితో పోరాడతాను, ఇది ధర్మయుద్ధం, ఆత్మకి ఎప్పుడూ మరణం లేదు, ఈ శరీరాలు మాత్రం మిథ్య, ఈ శరీరాలని మనం ధర్మం యుద్ధం కోసం, ఈ శరీరాలన్నింటినీ కూడా ఇవన్నీ అధర్మానికి పాల్పడుతున్నాయి కనుక వీటిని మనం పంపించేయాలి అని నిశ్చయంతో, లేకపోతే నేను ఈ సమాజానికి మంచి ఉదాహరణగా మిగలను కనుక నేను యుద్ధం చెయ్యాలి అనే నిశ్చయంతో. యుద్ధాయ కృత నిశ్చయ ఉత్తిష్ట, యుద్ధాయ కృత నిశ్చయ భూత్వా ఉత్తిష్ట, నేను యుద్ధం చెయ్యాలి అనే ఉద్దేశంతో లేవవలసినది. ఇప్పుడు యుద్ధం చేస్తే రెండు, యుద్ధం చేస్తే జయించడం కానీ లేకపోతే ఓడిపోవడం కానీ, ఏముంటే రెండిట్లో ఏదో ఒకటి. జయించావు అంటే నీకు రాజ్యం వస్తుంది, ఓడిపోతే నిన్ను వాళ్ళు చంపేస్తారు, నువ్వు చనిపోతావు. ఈ రెండిట్లో ఏదో జరుగుతుంది. ఆ రెండు చెప్తున్నారు మొదటి లైన్లో చూడండి. హతహావా ప్రాప్స్యసి స్వర్గం. వాళ్ళ చేతుల్లో చనిపోయినావే అనుకో, యుద్ధం చేస్తూ యుద్ధం చేస్తూ చేస్తూ ఉండగా వాళ్ళ చేతుల్లో చనిపోయినావే అనుకో. హతహావా, ఒకవేళ చనిపోయినావే అనుకో, నువ్వు చనిపోవు నాకు తెలుసు. ఎందుకంటే ప్రాస్ అండ్ కాన్స్ అంటారు, రెండు వైపులా చూడాలి. ఒక బొమ్మ బొరుసు అంటారు చూసారా, ఎప్పుడు ఒక పని చేసేటప్పుడు జయ అపజయాలు రెండు మనసులో పెట్టుకొని చెయ్యాలి. ఆ జయమే వస్తుందని చెప్పి అనుకొని చేయకూడదు. అందులో నేను జయాన్ని పొందవచ్చు, లాభాన్ని పొందవచ్చు, నష్టాన్ని పొందవచ్చు. మనం అనుకున్నట్లుగానే అన్ని జరగవు. ఎప్పుడు కూడా మనం ఏదో ఊహించుకుంటూ ఉంటాం, ఇలా జరగాలి, అలా జరగాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని జరుగుతుందా ఏమిటి? మనం అనుకున్నంత మాత్రాన జరగదు కదా. లాభం వస్తుందని చెప్పి మొదలు పెడతాం, నష్టం వస్తుంది ఒక్కోసారి. జయంగా జరుగుతుంది అనుకుంటాం, అపజయం వస్తుంది ఒక్కోసారి. అపజయం వస్తుందేమో అని భయపడుతూ చేస్తాం, ఒకసారి జయం వస్తుంది. నష్టం వస్తుందేమో అని చేస్తాం, ఒకసారి లాభం వస్తుంది. మనం అనుకున్నది ఒకటి, అయ్యేది ఒకటి అన్నారు. జరుగుతూ ఉంటాయి ఇట్లా. అది తెలుసుకోవాలి ముందు మనం. మన చేతుల్లో లేదు పూర్తిగా. కనుక ఒకవేళ నువ్వు యుద్ధంలో చనిపోయినావే అనుకో, హతహావా స్వర్గం ప్రాప్స్యసి, స్వర్గాన్ని పొందుతావు. ఎందుకని? ధర్మయుద్ధంలో యుద్ధం చేస్తూ క్షత్రియుడు గనక మరణిస్తే అతనికి స్వర్గద్వారం అపావృతం అన్నారు కృష్ణ పరమాత్మ. స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయి. ఆ క్షత్రియుడికి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయి. మామూలుగా స్వర్గానికి వెళ్ళాలి అంటే ఒక వ్యక్తి ఎన్ని యాగాలు చేస్తే స్వర్గానికి పోతాడు? స్వర్గానికి వెళ్ళాలంటే ఆషామాషిగా అందరూ వెళ్ళలేరు. స్వర్గానికి వెళ్ళాలి అంటే జ్యోతిష్ఠోమ యాగం చేయాలి. ఇప్పుడు నువ్వు ఏం చెయ్యక్కర్లే, వాళ్ళ చేతులు చచ్చిపోయినావంటే ఊరికి స్వర్గానికి వెళ్ళిపోతావు. ఎంత తేలికి వెళ్ళిపోతున్నావు నువ్వు చూసావా? స్వర్గానికి వెళ్ళాలంటే చాలా కష్టం నాయన. నీకు ఇటువంటి ధర్మయుద్ధం నీ ముందుకొచ్చింది, ఒకవేళ చనిపోయినావే అనుకో, స్వర్గానికి వెళతావు, మంచిదే కదా. నరకానికి వెళ్ళవు. నువ్వేమంటున్నావు, నేను ఇట్లాంటి యుద్ధం చేస్తే నరకానికి పోతాను, పాపం వస్తుంది అంటున్నావు. పాపం రాదు, నరకమునికి పోవు నువ్వు. ఇంకా నిజం చెప్పాలంటే స్వర్గానికి వెళతావు నువ్వు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే అర్జునుడు అనుకున్న దానికి వ్యతిరేకంగా ఉంది కృష్ణుడి యొక్క ఆలోచన. అంటే కృష్ణుడికి తెలుసు ఇది ధర్మయుద్ధం అని, ఇందులో ఓడిపోయినా కూడా ఇది దీనివల్ల స్వర్గమే వస్తుందని చెప్పి కృష్ణుడికి తెలుసు, అర్జునుడికి తెలియదు. అర్జునుడు తప్పుగా చూస్తున్నాడు, ఆలోచన సరిగా లేదు అర్జునుడి ఆలోచన. కనుక మన ఇష్ట ఇష్టాలు రాగద్వేషాలు ఉన్నప్పుడు మనకన్ని జాండీస్ వచ్చిన వాడి కళ్ళకి లోకం అంతా ఎట్లా కనపడుతుంది? పచ్చగా కనపడుతుంది. అదేవిధంగా మన ఇష్ట ఇష్టాలతో చూస్తాం. ఎప్పుడు ఒక పరిస్థితి వచ్చినప్పుడు మన ఇష్ట ఇష్టాలుగా చూసినప్పుడు ఏమవుతుందంటే, రాగద్వేషాలతో చూసినప్పుడు మనం ముందుకు వెళ్ళలేము, మనం ఎదగలేము. కనుక వచ్చిన పరిస్థితిని, ఆ అనుభవాన్ని దాన్ని దానిగా తీసుకోవాలంతే. మన ఇష్ట ఇష్టాలు రాగద్వేషాలు అక్కడ పనిచేయకూడదు. అలా సహించినప్పుడే మనిషికి మానసికంగా ఎదుగుతాడు మనిషి. ఇది అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు, ఈ యొక్క పరిస్థితిని నేను ఎట్లా తీసుకోవాలి అనేటటువంటి అవకాశాన్ని నాకు భగవంతుడు ఇచ్చాడు అనే దృష్టితో చూడాలి. కానీ అది తెలియగల వాళ్ళ లక్షణం, మానసికంగా ఎదిగిన వాళ్ళ లక్షణం అది. అందుకని వాళ్ళకి ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా వాళ్ళు చెలించరు. అది వాళ్ళ గొప్పతనం. మొహం ఒకే రకంగా ఉంటుంది. రాముల వారిని గురించి చెప్తూ ఉంటాం. పట్టాభిషేకం చేస్తాన్నాడు దశరథుడు, పొద్దున్నే లేచాడు, స్నానం చేశాడు, ఇంకాసేపటి కిరీటం పెడతారు అనుకుంటున్నాడు రాముడు. తన మీద కిరీటం పెడతాడు అనుకుంటున్నాడు. కానీ ఒక గంటలో ఏమైపోయింది? మారిపోయింది మొత్తం. సీనే మారిపోయింది. ఆనంద సాగరంలో నిండవలసినటువంటి అయోధ్యా నగరం శోకసాగరంలో మునిగిపోయింది అన్నాడు. ఒక్క క్షణంలో కిరీటానికి బదులు ఏమొచ్చింది అన్నారు. కిరీటం లేదు, ఏం లేదు, ఉన్న కిరీటం కూడా పోయింది. రాజకిరీటం కాదు, మామూలు కిరీటం కూడా లేదు. రాముల వారు నారగ గుడ్డలు కట్టుకొని వస్త్రాలు కట్టుకొని అడవికి వెళ్ళాడు. ముఖంలో ఏమైనా మార్పు వచ్చిందా? రాముల వారి ముఖంలో ఏం మార్పు రాలేదు. ఈ పరిస్థితి కూడా నాకు రావలసి ఉన్నది, నేను అనుభవించవలసి ఉన్నది, ఇది నాకే అని తీసుకున్నాడు ఆయన. మన ముఖం అయితే వెంటనే మారిపోతుంది, ఊసరం వెళ్ళిలాగా తట్టుకోలేము, వెంటనే కక్కేస్తాం మనం బయటికి. ఇది ఇలా ఉంది, అలా ఉంది, ఇట్ట రావాలి, అట్లా రావాలి, ఇలా జరిగింది, అలా జరిగింది అని మనసు తట్టుకోలేక వెంటనే మనమైతే రాముల వారి ప్లేస్లో ఉంటే ఏం చేసేవాళ్ళం? కోర్టులో పిటిషన్ వేసేవాళ్ళం. నాకు రావలసిన రాజ్యం ఇది అని చెప్పి కోర్టులో ఫైల్ వేస్తాం కేసు. రాముల వారి కోర్టులో ఫైల్ వేయలే కేసుని లక్ష్మణుడు వేద్దామన్నాడు. రాముల వారు వేయనన్నాడు. ఊరికే చెప్తున్న తమాషాకి రాముల వారి యొక్క మనస్సును మనం అది గ్రహించాలి మనం. అది నిజమైన రామ భక్తి అంటే. కనుక హతః స్వర్గం ప్రాప్స్యసి జిత్వా, ఒకవేళ నువ్వు గెలిచావే అనుకో, రెండు జరుగుతాయి, ఏదో ఒకటి, ఇది కానీ అది కానీ, ఓడిపోవడం కానీ గెలవటం కానీ. ఓడిపోతే స్వర్గానికి పోస్తావు, గెలిస్తేనే హాయిగా అనుభవిస్తావు. ఇన్నాళ్ళు ఇంత కష్టపడ్డావు కూడా అడవుల్లో కన్నమూలాలు తింటూ నీవుడు లేక దోమలు గుడుతూ ఎంత కష్టపడ్డావు అడవిలో. ఏం ప్రైవసీ లేకుండా, ఇల్లు లేదు, వాకిలు లేదు, చెట్టు చెట్టు పుట్ట పుట్ట పట్టుకొని తిరిగారు అందరూ. ఎంత కష్టపడ్డావు, ఎన్ని అవస్థలు పడ్డావు. ఇప్పుడు గెలిచావనుకో, జిత్వా భోక్షసే మహీం, మహీం అంటే భూమిని, భోక్షసే ఆనందంగా అనుభవించవచ్చు కదా, గెలిచావంటే ఆనందంగా అనుభవించవచ్చు. నీకు ఓడిపోయినా లాభమే, గెలిచినా లాభమే. చూసారా ఇట్లాంటిది ఎవరికైనా వస్తుందా? గెలిచినా లాభమే, ఓడినా లాభమే అన్నాడు. ఇప్పుడు ఓడిపోతేనేమో స్వర్గానికి వెళతావు, గెలిస్తేనేమో రాజ్యాన్ని అనుభవిస్తావు అన్నారు చక్కగా అర్జున. కనుక లెమ్ము లెమ్ము సోదరా అంటున్నాడు, నిద్ర లేపుతున్నాడు. నిద్ర అంటే అజ్ఞాన నిద్ర నుంచి లేపాడు పాపం. లేపి జ్ఞానం ఇప్పుడల్లా రాదు నీకు, కనీసం యుద్ధం చెయ్యి, ఎందుకు చెయ్యాలో చెప్తానన్నాడు. ఇప్పుడు ఆ యుద్ధం చేయడానికి కష్టపడుతున్నాడు కదా అర్జునుడు, బాధపడుతున్నాడు. ఇంత ఘోరమైన యుద్ధం నేను ఎట్లా చేసేది అన్నాడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చెప్పబోతున్నారో తెలుసా? యుద్ధం చెయ్యి, యుద్ధం చేస్తే కష్టం వస్తుందంటున్నావు కదా, బాధగా ఉందన్నావు కదా, పాపం వస్తుందంటున్నావు కదా, నేను చెప్తాను ఎటువంటి మనస్సుతో ఈ యుద్ధం చెయ్యాలో నేను చెప్తాను అంటున్నారు. ఎటువంటి దృక్పథంతో, ఎటువంటి ఆలోచనతో, ఎటువంటి మనఃపరివర్తనతో ఈ యుద్ధం చెయ్యాలో నేను చెప్తాను విను అంటున్నారు. ఏమిటది? ఏం లేదు, సింపుల్ కర్మయోగ అన్నారు. ఒక వ్యక్తి రాగద్వేషాలకి లోనైనప్పుడు తన బాధ్యతను నిర్వర్తించడానికి ఇష్టాయిష్టాలు ప్రేరణ ఎక్కువగా ఉన్నప్పుడు మార్గం ఏమిటో తెలుసా? కర్మయోగం అన్నారు. కర్మయోగాన్ని అర్థం చేసుకొని నీ బాధ్యతను నువ్వు నిర్వహించు అన్నాడు. ఆ కర్మయోగం ఏమిటి, ఆ రహస్యం ఏమిటి, ఎలా చెయ్యాలి, ఈ యుద్ధం చెయ్యాలి అంటే నా మనస్సు వ్యతిరేకిస్తున్నది, ఎలా చెయ్యాలి అంటే ఈ విధంగా చెయ్యి నాయన అని చెప్తున్నాడు. 38వ శ్లోకం నుంచి విషయమే మారుతున్నది, ఇక్కడ సీన్ మారిపోయింది. ఆ సీన్ అయిపోయింది, తర్వాత సీన్. ఇప్పుడు ఏం సీన్ వస్తున్నది అంటే కర్మయోగ సీన్ అన్నారు. జ్ఞానయోగ సీన్ అయిపోయింది, ఇప్పుడు కర్మయోగం గురించి చెప్తున్నారు. అందుకని అర్జునుడికి తన బాధ్యతని యుద్ధాన్ని చేయడానికి, క్షత్రియ కర్మని నిర్వర్తించడానికి కావలసినటువంటి మనస్థితి ఏమిటి? ఇప్పుడు మనకేం ఉపయోగపడుతుంది అంటే, మన ఇంట్లో కూడా మనం బాధ్యతను నిర్వహించేటప్పుడు, ఒక వ్యక్తిగా సమాజంలో నా బాధ్యత నిర్వహించేటప్పుడు నా మనస్సు ఎలా ఉండాలి, మనకు ఎలా వర్తిస్తుంది చూసుకోవాలి. అర్జునుడికి కర్మయోగం, మనకు కర్మయోగమే. మనం చేసే మన పనులకి ఈ యొక్క మనస్తత్వంతో చెయ్యాలి. ఇటువంటి మనస్తత్వంతో చేస్తే ఏమిటి లాభం, దాని స్వరూపం ఏమిటి, ఎటువంటి ప్రయోజనాన్ని పొందుతాడు మనిషి అనేది చెప్తున్నారు. చాలా ముఖ్యమైనటువంటి భాగం ఇది, ఈ విషయం కర్మయోగం. 12 నుంచి 30 వరకు సాంఖ్యయోగం చూసాం, బ్రహ్మశాస్త్రం అది. 31 నుంచి 37 దాకేనేమో ధార్మిక దృష్టి, లౌకిక దృష్టి అలా చూసాం. 12 నుంచి 30 దాకా సాంఖ్యయోగం లేక బ్రహ్మశాస్త్రం లేక జ్ఞానయోగం అని పేరు. ఇప్పుడు సాంఖ్యయోగం అయిపోయింది, 30వ శ్లోకంతో సాంఖ్యయోగం అనే టాపిక్ కదా ఇది, ఈ టైటిల్ 2వ అధ్యాయం. సాంఖ్యయోగ అంటే జ్ఞానయోగ, జ్ఞానయోగ అంటే బ్రహ్మ విద్య, బ్రహ్మ విద్య అంటే అక్షర విద్య. ఆ అక్షర విద్య, బ్రహ్మ విద్య, జ్ఞానయోగం, సాంఖ్యయోగం 30వ శ్లోకంతో అయిపోయిన తర్వాత ఈ యుద్ధం అనేది ధార్మిక దృష్టితో ఎలా చూడాలి, లౌకిక దృష్టితో చూడాలి, ఎలా చెయ్యాలి అని చెప్పిన తర్వాత ఇప్పుడు కర్మయోగం అనేటటువంటి ఈ శాస్త్రాన్ని చెప్తున్నారు. ధర్మశాస్త్రం, కర్మశాస్త్రం లైక్ కర్మకాండ వేద పూర్వభాగం, సాంఖ్యయోగం వేద అంతభాగం, బ్రహ్మశాస్త్రం వేద అంతం, జ్ఞానయోగం వేద అంతభాగం లేక పూర్వ వేద ఉత్తర భాగం. అవునా? ఇప్పుడు కర్మయోగం అనేది దేంట్లోకి వస్తుందంటే కర్మకాండలోకి వస్తుంది. కనుక పూర్వభాగం, వేద పూర్వభాగాన్ని చెప్తున్నారు. ఇప్పుడు శాస్త్రం మొత్తం 2 భాగాలుగా విభజించారు కృష్ణ పరమాత్మ. వేదాన్ని 2 భాగాలుగా విభజించారు, కర్మకాండం పూర్వభాగం, జ్ఞానకాండం ఉత్తర భాగం. సో జ్ఞానకాండం అయిపోయింది 12వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు, 25 శ్లోకంతోనే అయిపోయింది 12 నుంచి 25 వరకు జ్ఞానకాండం. ఇంకా దాని గురించి కొంచెం 30వ శ్లోకం దాకా చెప్పుకుంటూ వచ్చారు. అయిన తర్వాత ఇప్పుడు కర్మకాండకు వస్తున్నారు, 2వ శాస్త్రం వేద పూర్వం. కనుక 2 శాస్త్రాలు, అర్జున నేను 2 శాస్త్రాలు చెప్పబోతున్నాను, ఒక శాస్త్రం చెప్పాను, ఇంకొక శాస్త్రం చెప్పబోతున్నాను, అది ఏమిటి అన్నారు. కర్మయోగం అనేది ఈ 38వ శ్లోకం నుంచి మొదలు పెడతారు. కర్మయోగం స్థితప్రజ్ఞ లక్షణాల వరకు చెప్తారన్నమాట. 52 శ్లోకాల వరకు 53 శ్లోకాల వరకు కర్మయోగ, 38 నుంచి 53, 54 నుంచి స్థితప్రజ్ఞ లక్షణాలు వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు కర్మయోగ అంటే ఏమిటి చెప్తున్నారు. చదువుతాం 38వ శ్లోకం.
సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి.
కర్మయోగం అంటే ఏమిటి? దీన్ని ట్రాన్సిషన్ శ్లోక అంటారు. కర్మయోగం వెళ్ళడానికి ముందు ఉపోద్ఘాతం కర్మయోగం గురించి ఒక్క శ్లోకంలో. లాభ అలాభౌ జయ అజయౌ సుఖ దుఃఖే సమే కృత్వాన. కర్మయోగం అంటే ఏం లేదు నాయన, లాభము అలాభము నందు నువ్వు లాభాన్ని పొందినప్పుడు నష్టాన్ని పొందినప్పుడు మనస్సును సమంగా ఉంచుకోవడం, నీవు కొన్ని విషయాల్లో జయాన్ని పొందినప్పుడు మరికొన్ని విషయాలలో అపజయాన్ని పొందినప్పుడు అప్పుడు రెండు సమయములందు కూడా మనస్సు సమంగా ఉంచుకోవాలి. జయం కలిగినప్పుడు ఎలా ఉన్నదో మనస్సు, అపజయం కలిగినప్పుడు కూడా అలాగే ఉండాలి. ఇది ఎలా సాధ్యమండి? కొంచెం స్టేజ్ ఎత్తుగా ఉంది కదా అని చెప్పి కూర్చొని అక్కడ కూర్చొని చెప్తారు ఈజీగా. అందుకని గట్టును కూర్చొని ఎవరైనా బాగానే మాట్లాడతారు. నీళ్ళల్లో ఉన్నప్పుడు వాడికి చెప్పాలంటే వాడు మునుగుతున్నాడు పాపం నీళ్ళల్లో ఊపిరాడక. గట్టును కూర్చొని బాగా ఉపన్యాసాలు చెప్తారు. ఇది గట్టు అన్నమాట, పైన కూర్చున్నాం అట్లా ఉంది మీరు చెప్పేది కూడా అంటావా? కాదు, అలా ఏం కాదు. విషయం ఉన్నది ఇక్కడ అర్థం చేసుకోవలసినది, జయ అపజయం వచ్చినప్పుడు కూడా సమంగానే ఉండాలి. సుఖ దుఃఖం వస్తుంది, జయం వల్ల సుఖము, అపజయం వల్ల దుఃఖం, లాభం వల్ల సుఖము, అలాభం నష్టం వల్ల, అలాభం అంటే నష్టం, నష్టం వల్ల దుఃఖం వస్తుంది. ఇది సహజం. ఈ రెండు సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు వెలుగు నీడల్లాగా వస్తూనే ఉంటాయి, నువ్వు ఆపలేవు. ఎప్పుడూ దుఃఖమే ఉంటుందా మనిషికి? ఎప్పుడూ సుఖమే ఉంటుందా? లేదు కదా. ఇన్ని సంవత్సరాల్లో మన అనుభవంలో ఎన్ని సుఖాలు చూసాం, ఎన్ని దుఃఖాలు చూసాం, మరి ఇన్ని సుఖాలు దుఃఖాలు రాబోతున్నాయో. మనమే ప్లాన్ చేసుకుంటే వచ్చేవి కాదు, అవన్నీ వస్తున్నాయి, అనుభవిస్తున్నాం, పోతున్నాయి. కనుక ఈ సుఖ దుఃఖం వచ్చినప్పుడు ఎలా ఉండాలి అంటే సమీకృత్వ, సమంగా ఉండాలి. సమంగా ఉండడం అంటే ఏమిటి? ఈ కుడివైపుకు వంగకుండా ఎడం వైపుకు వంగకుండా సమం అంటే అన్నారు. అలా కాదు నాయన, సమం అంటే రాగద్వేషము లేకుండా అని అర్థం. లైక్స్ అండ్ డిస్లైక్స్ అంటారు. మనిషి జీవితం అంతా ఉదయం నుంచి రాత్రి దాకా చెలగాటం. ఏమిటా చెలగాటం అంటే రాగ ద్వేష, ఇష్ట అయిష్ట. నాకు ఇది ఇష్టం, నాకు ఇష్టం కాదు, ఇది ఇష్టం, ఇది ఇష్టం కాదు, ఈ మామిడి పండు ఇష్టం, ఈ మామిడి పండు ఇష్టం లేదు, లేదంటే ఇట్లా నిర్దేశం, కావాలంటే ఇట్లా తీసుకుంటాం. ఈ మనిషి అంటే ఇష్టం, ఈ మనిషి అంటే ఇష్టం కాదు, ఈ డ్రెస్ అంటే ఇష్టం, ఈ డ్రెస్ అంటే ఇష్టం లేదు, ఈ రంగు అంటే ఇష్టం, ఇది అంటే ఇష్టం లేదు. ప్రతిదీ అంతే, ఒకటే రెండా. మనం వాడే వస్తువులన్నీ చూడండి, మనం వాడే వస్తువు ప్రతి గోటి దగ్గర నుంచి తలదాకా మనకి ఇష్టమైనది వాడతాం. నెయిల్ పాలిష్ దగ్గర నుంచి హెయిర్ ఆయిల్ వరకు, గోటి దగ్గర నుంచి తలదాకా అంటే నెయిల్ పాలిష్ నుంచి హెయిర్ ఆయిల్ వరకు, నెయిల్ కట్టర్ నుంచి హెయిర్ కట్టర్ వరకు అన్ని మనకి ఇష్టమైనదే కొనుక్కుంటాం. అందుకని షాపుకి కూడా వెళ్ళి వెతుకుతూనే ఉంటాం, బయటికి పోవం, ఎంతసేపు బయటికే రాం కదా. వెతికి 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 నాకు ఇష్టం ఇది దొరకలేదండి అని చెప్పి నెక్స్ట్ స్టాప్కి వెళ్తాం. ఏమిటి ఆ డ్రెస్ కలర్ కాంబినేషన్ మ్యాచింగ్ దొరకకపోతే ఏం చేస్తాడు? పాండి బజార్లో ఈ షాపులు మొదలుపెట్టి దొరకకపోతే మ్యాచింగ్ సెంటర్ ఆ షాపు వరకు వెళతాం. ఇటువైపు తంగమాణిగకి వెళితే ఉస్మాన్ రోడ్డులో ఈ షాపులో నాకు అనుకున్న డిజైన్ దొరకకపోతే గొలుసు కానీ గాజు కానీ ఇంకొక షాపు, ఇంకొక షాపు, ఇంకొక షాపు. ఏ షాపులు దొరకకపోతే యూజ్లెస్ ఈ షాపులన్నీ యూజ్లెస్ అన్నారు. యూజ్లెస్ అప్పుడు ఏం చేస్తామంటే ఆర్డర్ ఆర్డర్ ఇస్తాం. నాకు ఈ కాంబినేషన్ ఉండాలి, ఇట్లా ఉండాలి, అలా ఉన్నదే చేసి ఆర్డర్ మరీ ఇచ్చి ఎప్పుడు తయారు చేసి ఇస్తాం అని అడుగుతాం. చూసారా, దీన్ని ఇష్ట అయిష్టము అంటాం. ఎంత తీవ్రంగా ఉంటాయంటే వాళ్ళకి ఆ ఇష్టాయిష్టాలు ప్రిఫరెన్స్ ఉండొచ్చు. ఇది ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అనుకోవడం తప్పు లేదు, ప్రిఫరెన్సెస్ ఓకే. ఇంకా ఇష్ట అయిష్టం అంటే ఎంత తీవ్రం అంటే అది దొరికే వరకు నిద్రపోరు. ధ్యానం అన్నమాట జపమే, దాని గురించి జపం చేస్తూ ఉంటారు. దేవుడు జపం చేస్తామో చేయమో కానీ మనం అనుకున్న డిజైన్ వచ్చే వరకు మన చేతుల్లోకి ఆ జపం చేస్తూనే ఉంటాం, రాత్రిళ్ళు పగళ్ళు కూడా. అది వచ్చే వరకు నాకు నిద్రపట్టదండి. అంటే ఏమిటి అర్థం? ఇంకా అదే జపం అని అర్థం. ఇది తీవ్రమైనటువంటి ఇష్ట ఇష్ట రాగద్వేషాల వల్లనే కదా. ఆ ఇష్టమైన దాని మీద తీవ్రమైన రాగం, అయిష్టమైన దాని మీద నేను చెప్పిన డిజైన్ కనుక వాడు కొంచెం అటు ఇటుగా చేశాడంటే ఎంత అయిష్టము, ఇంకా నేను సరిగా రాలేదు సరిగా రాలేదు సరిగా రాలేదు, నేను అనుకున్నట్లుగా రాలేదు నేను అనుకున్నట్లుగా రాలేదు అని చెప్పి 10 సార్లు అనుకుంటాం. అది ద్వేషం అన్నమాట. దాని మీద ఇట్లా చూడండి, బాగా మనం ఆలోచించుకోవాలి. ఉదయం నుంచి మనం రాత్రి దాకా ఉపయోగించే వస్తువులన్నీ కూడా మనకి ఇష్టమైన దాన్ని, ఇష్టం కాని దాన్ని ఉపయోగించాం, అది అక్కడే పడేస్తాం ఇంట్లో. ఇష్టమైన దాన్ని అయితే మళ్ళీ మళ్ళీ కట్టుకొని మళ్ళీ మళ్ళీ తింటూ మళ్ళీ మళ్ళీ అదే చేస్తాం. ఇష్టం కాని వాటిని అంటే వదిలిపెడుతూ ఉంటాం. ఏమంటారు దీన్ని? రాగ ద్వేష. మనం పట్టించుకోం, ఇది అంత తేలిగ్గా తీసుకుంటాం మనం. శాస్త్రం పట్టుకున్నది దానికి హుక్ చేసింది అనమాట. నీకు దుఃఖం ఎక్కడుందో తెలుసా? నీ మనశ్శాంతికి స్ట్రెస్కి కారణం నీ మనస్సులో ఉన్న స్ట్రెస్కి ఆందోళనకి దిగులకి చింతకి కారణం ఎక్కడుందో తెలుసా? నీ రాగ ద్వేషాల్లో ఉంది నాయన. అందుకని కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు? స్వామీ, రాగద్వేషాలకి లోను కాకుండా సమంగా ఉండు అన్నాడు. దుఃఖం వచ్చిందా ఒప్పుకో, సుఖం వచ్చిందా అది కూడా తీసుకో, జయం వచ్చినా సరే అపజయం వచ్చినా సరే రెండు ఒకే రకంగా తీసుకోవాలి మనస్సులో. అది అందుకని కష్టాలకి పొంగిపోకూడదు, సుఖాలకి కష్టాలకి కుంగిపోకూడదు, సుఖాలకి పొంగిపోకూడదు. చూసారా? కష్టాలకి కుంగిపోవడం, సుఖాలకి పొంగిపోవడం, ఎక్స్టసీ డిప్రెషన్, అటు ఇటు అనమాట, డైరెక్షన్ ఆపోజిట్. ఓకే, ఎక్స్టసీ అంటే పొంగిపోవడం, కుంగిపోవడం అంటే డిప్రెషన్. కష్టాలు వస్తే కుంగిపోతాం, సుఖాలు వస్తే పొంగిపోతాం, బుఫ్ఫురైపోతాం. ఒకటే ఆనందం, అన్ని పళ్ళు కనపడతాయి 32 పళ్ళు బయటికి. సుఖం వచ్చినప్పుడు, దుఃఖం వస్తే పళ్ళు ఉన్నాయా లేవా అని సందేహం వస్తుంది. పళ్ళు ఉన్నాయా లేవా అసలు లోపల నోట్లో అని సందేహం వస్తుంది. ఎందుకంటే నవ్వుడు కదా, అసలు నవ్వే రాదు, ముఖం మీద కూడా నవ్వు రాదు. సమీకృత్వా, సమంగా ఉండవలెను నాయన. సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు, లాభ నష్టాలు వచ్చినప్పుడు, జయాపజయాలు వచ్చినప్పుడు సమే సమముగా భావించాలి అని అర్థం. సమంగా భావించు. సుఖం వచ్చినప్పుడు ఎలా భావించావు? దుఃఖం వచ్చినప్పుడు కూడా అలాగే భావించు. దుఃఖం వచ్చినప్పుడు ఎలా ఉన్నావు? సుఖం వచ్చినప్పుడు కూడా అలాగే భావించు. ఒకే రకంగా భావించాలట. ఎంతసేపు విన్నా ప్రయోజనం లేదు. ఒక్క ఇన్సిడెంట్, 2 ఇన్సిడెంట్లు వచ్చినప్పుడు మన కథ తెలుస్తుంది, సమయ అర అసమయ. అందుకని ప్రతి ఇన్సిడెంట్లో మనం సమంగా ఉన్నామా లేదా అసమంగా ఉన్నామా అని చెప్పి ప్రతి ఒక్క పరిస్థితిని మనం, ఎక్స్పీరియన్స్ని ఉపయోగించుకోవాలి. అది ప్రతి ఒక్క పరిస్థితిని, ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని మన లైఫ్లో నేను సమంగా ఉన్నానా లేదా, సమంగా ఉన్నానా లేదా, ఈ యొక్క లాభ నష్టాలు వచ్చినప్పుడు, సుఖదుఖాలు వచ్చినప్పుడు, ఇష్టాయిష్టాల పరిస్థితి వచ్చినప్పుడు సమంగా ఉన్నానా లేదా, సమంగా ఉన్నానా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇది లిట్మస్ టెస్ట్ అంటాం, డిటెక్టర్, మెటల్ డిటెక్టర్ మనకు మనం ఏర్పరచుకోవాలి. మెటల్ డిటెక్టర్ ఎవరో అక్కర్లేదు మనకు. ఏమండి నేను సమంగా ఉన్నానా లేదా అని ఎవరికి తెలుస్తుంది? మనకే తెలుస్తుంది, మన మనస్సుకే తెలుస్తుంది. ఎంత ఆందోళన పడతామో, ఎంత ఆందోళన పడతామో ఆ కాసేపట్లో, ఆ కొద్ది సమయంలో, అవును సమత్వం ఇంకా రాలనా, మళ్ళీ నెక్స్ట్ ఇన్సిడెంట్కి వెయిట్ చేస్తూ ఉండాలి. సరే ఈసారి ఫెయిల్ అయిపోయినాను, సమత్వం లేదు ఇంకా, నాకు సమంగా తీసుకోలేకపోయినాను, రాగద్వేషాలు ఇంకా వాటితోనే ఉన్నాను నేను, లెట్ మీ వెయిట్ ఫర్ నెక్స్ట్ ఇన్సిడెంట్, అలా ఉండాలి. అది కర్మయోగి అంటే. చూసారా? ఇప్పుడు ఎవరు కర్మయోగి? ప్రతి ఒక్క పరిస్థితిలో నేను సమంగా ఉన్నానా లేనా అంటే రాగం ద్వేషాలు లేకుండా, జయ అపజయం వచ్చినప్పుడు, ఇష్ట అయిష్టాలు వస్తున్నప్పుడు, మనకు సుఖదుఖాలు వస్తున్నప్పుడు మనస్సు ఉత్కంఠ కానీ కుంగిపోవడం కానీ లేకుండా, ఉత్కర్ష అపకర్ష లేకుండా నేను ఉండగలుగుతున్నానా లేదా అనేది నేను పరీక్షించుకోవాలి. ఇది నిజమైనటువంటి భగవద్గీత శ్రవణం. అలా చేయగలిగినప్పుడు భగవద్గీత మనకెంతో ఉపయోగపడుతుంది. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, అలా చేస్తూ ఉండు నాయన, అలా భావనతో నువ్వు యుద్ధం చెయ్యి. యుద్ధంలో లాభము రావచ్చు, నష్టము రావచ్చు, అందరూ చనిపోవచ్చు, ఒక్కడు మిగిలిన చివరికి. కష్టపడి పరిస్థితిని బ్రతికించాడు కృష్ణ పరమాత్మ. అది చాలా కష్టపడి అందరూ పోయినారు, ఒక్కడు మిగలకుండా. కురువంశం మొత్తం పోతూ ఉంటే అయ్యో వంశం అంతా నాశనం అయిపోతుందని చెప్పి ఒక్కడిని పట్టుకున్నాడు పరిస్థితిని కృష్ణ పరమాత్మ. పరిస్థితి పోయినాడు, అసలు మళ్ళీ ఆయన బ్రతికించాడు, ప్రాణం పోశాడు కృష్ణ పరమాత్మ. ఎంత నష్టం వచ్చిందో చూస్తారా, అంత నష్టాన్ని కూడా జీర్ణించుకోవాల్సి వచ్చింది ద్రౌపదికి. తన సొంత పుత్రులే పోయినారు ద్రౌపదికి, పంచపాండవులు వీళ్ళు ఉపపాండవులు పోయినారు, ఒక్కడు లేడు. ఉపపాండవులందరూ చనిపోయినారు. ఎంత శోకం ద్రౌపదికి, ఎంత నష్టం వచ్చింది. కనుక నష్టం అనేది ఉంటుంది ఎప్పుడూ కూడా. నష్టం లేనటువంటి పరిస్థితి ఉండదు ఎప్పుడూ. నష్టం లాభం రెండూ ఉంటాయి. లాభం వస్తుంది, నష్టం వస్తుంది, జయం వస్తుంది, అపజయం వస్తుంది. వీటిని సమంగా చూస్తూ నువ్వేం చేయాలి ఇప్పుడు, ఇలా సమభావంతో చేస్తే ఏమిటి ప్రయోజనం అది చెప్తున్నారు. ఇప్పుడు మనకు కావాల్సింది అది. మన ఇంట్లో కూడా ఇప్పుడు మనమే యుద్ధం చేయక్కర్లేదు, ఇంటికి పోయి. మన ఇంట్లో పరిస్థితులు, మన శరీరానికి వచ్చే అవస్థలు, ఇవన్నీ మనం ఎలా తట్టుకోవాలి అనేది మనం నేర్చుకోవాలి. ప్రతి మనిషికి జీవితంలో వాళ్ళ వాళ్ళ పరిస్థితులు, వాడికి కావాల్సిన పరిస్థితులు వస్తూనే ఉంటాయి. అనుగుణంగా ఉంటాయి కొన్ని పరిస్థితులు, కొన్ని పరిస్థితులు అననుకూలంగా ఉంటాయి. అలా వచ్చినప్పుడు మనస్సును సమంగా ఉంచుకొని రాగద్వేషం లేకుండా ఆహా అని లేదు, అయ్యో అని లేదు. అరే అలా ఉంటే ఏమిటి ప్రయోజనం? అర్జునుడు చెప్తున్నాడు ఏమిటి ఆ ప్రయోజనం, మనకు వస్తుంది ఆ ప్రయోజనం. తతః అలా గనక ఉండి యుద్ధాయ యుజ్యస్వ, యుద్ధం చేయడం కోసం నువ్వు సంకల్పించావు అంటే యుజ్యస్వ, తయారుగా ఉండి తర్వాత యుద్ధము కొరకు. ఇలా మనస్సును ఉంచుకొని నేను లాభం వచ్చినా నష్టం వచ్చినా జయం వచ్చినా అపజయం వచ్చినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా మనస్సులో పొంగిపోను కుంగిపోను అనే భావనతో యుద్ధం చేయి. యుద్ధాయ యుజ్యస్వ, యుద్ధముకు తయారు కావలసినది, సంసిద్ధుడు కావలసినది. యుద్ధాయ యుద్ధము కొరకు, ఏవం ఈ విధంగా. ఏవం అంటే ఈ విధంగా, నేను పైన చెప్పిన విధంగా చేసినతో, ఈ విధంగా నువ్వు యుద్ధం చేసినతో అంటే నీ కర్తవ్యాన్ని నిర్వర్తించినతో, మన ఇంట్లో బాధ్యతలు నిర్వర్తించినతో అని చెప్పాలి నేను. ఈ విధంగా నువ్వు మనోదృక్పథంతో యుద్ధం చేసినతో అన్నారు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు నేనేం చెప్పాలి మీకు? ఈ విధంగా మన కుటుంబ బాధ్యతను నిర్వర్తించినతో, ఈ విధమైనటువంటి మన దృష్టితో మనోబుద్ధితో మనం మన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు, మన బాధ్యతను నిర్వర్తించినప్పుడు, ఏవం పాపం న అవాప్స్యసి, పాపాన్ని పొందవు అన్నారు. పాపమును పొందవు నీవు. పాపమును పొందవు అంటే ఏమిటి అర్థం? పుణ్యాన్నే పొందుతావు అని అర్థం. అర్జునుడు చెప్పాడు కదా పాపాన్ని పొందుతాను అని చెప్పి బాధపడుతున్నాడు కదా. పాపమేవాశ్రయేదస్మాన్, మనందరికీ పాపం వస్తుంది అన్నాడు, నాకు కాదు మనందరికీ అన్నాడు. కృష్ణుడికి కూడా తెలిసేశాడు అందులో, చూడండి. అందుకని చాలాసార్లు మన బలహీనతలతో అందరినీ చేరుస్తాం మనం, అది చాలా పొరపాటు. మన అజ్ఞానాన్ని, మన తెలివి తక్కువతనాన్ని అందరితో చేరుస్తాం. ఒక్కొక్కసారి గురువును కూడా చేర్చుకుంటాం, అందులో బహువచనం చేసేస్తాం ఏకవచనాన్ని కాస్త. ఎందుకంటే మన బలహీనతల్ని అందరికీ ఆపాదించి వాళ్ళల్లో కూడా చూస్తాం మనం. అది ఆ తప్పు, చాలా తప్పు అది. వాళ్ళకు లేదు శక్తి అని చెప్పి నీకెట్లా తెలుసు? మళ్ళీ చెప్పిన తర్వాత మీకు కాదులేండి నాకు అని అంటాం, మళ్ళీ ఏమనుకుంటారో అని. అక్కడ తెలిసిపోతుంది మన యొక్క ఆలోచన పద్ధతి. మనం వెళ్ళలేమండి అక్కడికి అని అన్నాడు. మనం వెళ్ళలేమంటావు ఏమిటి? వాళ్ళు నడవలేరని చెప్పి నీకెట్లా తెలుసు? నువ్వు ఎక్కలేవు అని చెప్పచ్చు కదా. నేను వెళ్ళలేనండి అంటే బాగుండదు కదా. మళ్ళీ తనని మాత్రం చెప్పుకుంటే ఎట్లా అని చెప్పి అందరినీ కలిపి గుంపులో గోవిందలాగా, మనం అక్కడికి వెళ్ళలేమండి, మనం చూడలేమండి అన్నాడు. అవతల వాడు ఏం చెప్తాడు అంటే, నన్ను కూడా నీ లెక్కలో చేసుకున్నా, బాధిస్తుందా లేదా వాళ్ళకి? లేదు లేదు, నేను వెళ్తానంటాడు, నేను వెళ్ళగలను అంటాడు అవతలకి. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇక్కడ తెలిసిపోతుంది మన మూర్ఖత్వం ఎంత ఉన్నది, మన అజ్ఞానం ఎంత ఉన్నదని కదా. కనుక ఎప్పుడు కూడా మన బలహీనతల్ని అందరిలో చేర్చకూడదు. అర్జునుడు ఏమన్నాడు, పాపమే ఆశ్రయేద్ అస్మాన్, మనకు పాపం వస్తుంది అన్నాడు. కృష్ణుని కూడా తీర్చేశాడు అందులో. అట్లా పనిచేస్తుంది అన్నమాట బుద్ధి. చూసారా, కృష్ణునికి పాపం వస్తుందా? ఎవరికి పాపం రాదు. కనుక తన యొక్క తప్పు ఆలోచనని అందరి మీద రుద్దడం, తెలివి తక్కువతనం, డబుల్ తెలివి తక్కువతనం అన్నమాట. అందరినీ తీర్చాము అంటే ఏమిటి, ఇంకా తెలివి తక్కువతనం స్క్వేర్ అని అర్థం, అనింటెలిజెంట్ పర్సన్ అని అర్థం. కనుక ఎప్పుడైనా మనం మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా, నేను వెళ్ళలేకపోవచ్చు కానీ అవతల వాడు వెళ్ళగలరు, నేను రాయలేకపోవచ్చు, నేను చెప్పలేకపోవచ్చు, అందరిని తెలుసుకోవడం ఎందుకు? అది అహంకారం అన్నమాట. చూస్తారా, అది ఎందువల్ల వస్తుందో తెలుసా? అందరినీ మన కేటగిరీలోనే వేసుకోవడం ఎందుకు వస్తుంది తెలుసా? అహంకారం వల్ల వస్తుంది. తనని గురించి తాను ఎక్కువగా ఎస్టిమేట్ చేసుకోవడం వలనను, అవతల వాళ్ళని తక్కువగా అంచనా వేయడం వలన, తన మీద ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంచుకోవడం వలనో అహంకారం వల్ల వస్తాయి ఆ పదాలన్నీ. అటువంటి వ్యక్తి రాణించలేడు, జీవితంలో రాణించలేడు అటువంటి వ్యక్తి. అయిష్టుడైపోతాడు అందరికీ, అందరూ మెచ్చుకోరు అటువంటి వ్యక్తిని. కనుక అహంకారం ఉన్న వ్యక్తిని ఎవరూ మెచ్చుకోరు తెలుసా? అహంకారం ఉన్న వ్యక్తిని ఎవ్వరూ మెచ్చుకోరు ప్రపంచంలో. ఎందుకంటే ఈ అహంకారం అనేటువంటిది అది దోషం మనిషి. కనుక అహంకారం లేకుండా ఉండడం అనేది ఎంత భూషణం లాంటిది. అది మనిషికి వినయం కావాలన్నారు. అహంకారానికి ఆపోజిట్ ఏమిటి? వినయం. అవతల వాళ్ళని తక్కువగా అంచనా వేయకూడదు. అవతల వాళ్ళని ఎప్పుడు ఎక్కువగానే అంచనాగా వేయాలి, కానీ తక్కువగా అంచనా వేయకూడదు. అస్మాత్ పాపమే ఆశ్రయేతు, మనందరికీ పాపం వస్తుందన్నాడు. అందుకని కృష్ణ పరమాత్మ గుర్తు పెట్టుకున్నాడు, అప్పుడు చెప్పిన దాన్ని, మొదటి అధ్యాయంలో చెప్పిన దాన్ని గుర్తు పెట్టుకుని ఏం చెప్తున్నాడు, పాపం రాదు నాయన యుద్ధం చేస్తే అన్నాడు. పాపం న అవాప్స్యసి, నువ్వు పాపాన్ని పొందవు అన్నాడు. తర్వాత శ్లోకం, ఏషాతేభిహితా సాంఖ్యే బుద్ధియోగే త్రిమాం శృణు, బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఉపదేశం మాట, కృష్ణుడి యొక్క సలహా ఉపదేశం ఇది. అది అర్జునుడికి చేసే ఉపదేశం మనకుగా మనం తీసుకోవాలి. ఈ ఉపదేశం నాకే అని తీసుకోవాలి. ఏదో అర్జునుడు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ కథగా తీసుకోకూడదు. అలా తీసుకుంటే మనం ఎదగం. చాలామంది భగవద్గీత చదివితే పుణ్యం వస్తుందని, కృష్ణ పరమాత్మ ఉపదేశం అర్జునుడికి అనే తీసుకుంటారు, కానీ కృష్ణ పరమాత్మ చెప్పే ఉపదేశం ప్రపంచం మొత్తానికి, మానవాళికి ఈ ఉపదేశం. కనుక కృష్ణ పరమాత్మ మాట్లాడేటప్పుడు నాతో మాట్లాడుతున్నాడు అనుకోవాలి. ఏమనుకోవాలి? కృష్ణ పరమాత్మ నాకు చెప్తున్నాడు అని తీసుకుంటే మనం ఎదుగుతాం. కనుక అర్జునుడి ప్లేస్లో నేనుండాలి. అక్కడ అర్జునుడికి యుద్ధం చేయడం కష్టమైనటువంటిది. ఈ జీవితం కూడా ఒక యుద్ధం లాంటిదే. నాకు ప్రతి క్షణం పిల్లల్ని పెంచడం, ఈ జీవితాన్ని సాఫల్యం చేసుకోవడం యుద్ధం కాదా? యుద్ధం లాంటిదే కదా. ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం యుద్ధం కాదా? యుద్ధం లాంటిదే. కనుక మన జీవితంలో కూడా కొన్ని కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి. ఇది ఒక యుద్ధం లాంటిదే, అలా తీసుకోవాలి. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. ఇక్కడ రెండు శాస్త్రాలు చెప్తున్నారు చూడండి. బుద్ధియోగే తు ఇమాం శృణు. ఇంతవరకు నేను సాంఖ్య యోగ చెప్పాను. హే అర్జున, ఏషా బుద్ధి, ఈ జ్ఞానము, బుద్ధి అంటే జ్ఞానము, ఈ వివేకము. అభిహితా తే, తే అభిహిత, నీకు చెప్పబడినది, నీకు చెప్పబడినటువంటి. ఏషా అంటే ఇప్పటి వరకు నీకు చెప్పినటువంటి. సాంఖ్యే, ఏదైతే ఉన్నదో సాంఖ్యం అనేటువంటి, సాంఖ్య మతము, తత్వజ్ఞాన విషయము అని అర్థం. తత్వజ్ఞాన విషయము లేక ఉపనిషత్తుల సారాంశము, జ్ఞానకాండం, బ్రహ్మశాస్త్రం, ఏదైతే చెప్పానో ఇంతవరకు, ఇది సాంఖ్యమని, బ్రహ్మశాస్త్రమని పేరు. సాంఖ్యం అంటే సమ్యక్ ఖ్యాయతే ఇది సాంఖ్యం. సాంఖ్య అంటే ఆత్మ. ఇది కర్మయోగానికి బీజం, రెండవ లైన్ కర్మయోగానికి బీజం ఇక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట. సమ్యక్ ఖ్యాయతే ఇది సాంఖ్యం. ఆత్మ అంటే ఏ యొక్క శాస్త్రమైతే చక్కగా ఆత్మని, ఆత్మస్వరూపాన్ని వెలువరిస్తుందో, వెల్లడి చేస్తుందో అది సాంఖ్యం అని అర్థం. ఏ శాస్త్రమైతే ఆత్మస్వరూపాన్ని మనకు చక్కగా విశదీకరిస్తుందో అది సాంఖ్యం అన్నారు. అభిహిత సాంఖ్యే బుద్ధియోగేతు ఇమాం శృణు. ఇమాం బుద్ధియోగే, ఇమాం నేను చెప్పబోయే, ఇప్పుడు చెప్పబోయేటటువంటి. యోగే అంటే కర్మయోగం, బుద్ధియోగం అంటే కర్మయోగం. ఇప్పుడు వినవలసినది ధర్మశాస్త్రం లేక కర్మశాస్త్రం లేక కర్మకాండ, వేదపూర్వ వినవలసినది. కనుక రెండు శాస్త్రాలు, కర్మశాస్త్రం, బ్రహ్మశాస్త్రం. బ్రహ్మశాస్త్రం చెప్పేశాను, సాంఖ్యశాస్త్రం, ఇప్పుడు కర్మశాస్త్రం చెప్తున్నాను, వినవలసినది అర్జున అన్నాడు. ఎందుకు వినాలి, నాకు చాలా టయర్డ్గా ఉందంటావా అనకు. అది కనుక వింటే ఏమిటి ప్రయోజనం చెప్తున్నాడు. యయా బుద్ధ్యాయుక్త, ఏ కర్మయోగం అయితే తెలుసుకుంటే ప్రయోజనం ఏమిటి. యుక్త అంటే తెలుసుకుని, ఏ జ్ఞానాన్నైతే పొంది, ఏ కర్మయోగ జ్ఞానమును పొందుతావో ఆ కర్మయోగ జ్ఞానము ద్వారా కర్మబంధం ప్రహాస్యసి, కర్మబంధాన్ని నుంచి బయటపడతావు. సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారంభ కర్మ, వాటి వలన వచ్చే పుణ్యపాపాల వలన నువ్వు బయటపడతావు అన్నాడు. కర్మయోగాన్ని గురించి తెలుసుకుంటే, కర్మయోగాన్ని తెలుసుకున్న తర్వాత కర్మయోగిగా నువ్వు జీవిస్తే, కర్మయోగిగా జీవిస్తూ నువ్వు గనక కర్మలు చేస్తే ఏమిటి, ఫుల్ స్టాపే లేదు. కర్మయోగాన్ని గురించి తెలుసుకొని కర్మయోగిగా నువ్వు జీవిస్తూ, కర్మయోగిగా జీవించడం వలన వచ్చే ప్రయోజనం జ్ఞానయోగ్యత, చిత్తశుద్ధి వలన జ్ఞానయోగ్యత, దాని వలన గురుప్రాప్తి, శాస్త్రప్రాప్తి, జ్ఞానప్రాప్తి, మోక్షప్రాప్తి వస్తుంది. కనుక అది వచ్చిన తర్వాత నువ్వు చేసే కర్మలు, చేసిన కర్మలు అవి నిన్ను బంధించవు, నీకు మళ్ళీ జన్మని ఇవ్వడానికి కారణం కావు అన్నారు. అబ్బా, ఇంక మళ్ళీ జన్మని ఇవ్వవు. ఎక్కడ స్టార్ట్ చేశావు? కర్మయోగ దగ్గర. కర్మయోగం స్టార్ట్ చేస్తే నీకు చిత్తశుద్ధి వచ్చి, చిత్తశుద్ధి వల్ల జ్ఞాన యోగ్యత వచ్చి, జ్ఞాన యోగ్యత వల్ల జ్ఞాన ప్రాప్తి అంటే శాస్త్ర గురు జ్ఞాన ప్రాప్తి, మోక్ష ప్రాప్తి. మోక్షం రావడం వల్ల నిన్ను కర్మలు అంటవు, అప్పుడు కర్మను బంధించవు నిన్ను. కనుక ఎక్కడ స్టార్ట్ చేయాలి నువ్వు? ఇప్పుడు నీ యొక్క కర్తవ్యాన్ని చెయ్యి. ఎలా చేయాలి? కర్మయోగ బుద్ధితో చెయ్యి. అలా చేయాలి. అది ఎలా చేయాలి? కర్మయోగం అంటే ఏమిటి అంటావా? చెప్తాను విను అన్నాడు. చూసారా, కర్మయోగం మోక్షానికి కారణం అంటున్నారు. కర్మబంధం ప్రహాస్యసి అంటే పుణ్య పాప కర్మల నుంచి బయటపడతావు అంటే ఎలా పడతాడు? నా ఇంటి పనులన్నీ నేను చేసుకుంటూ ఉంటే బయటపడతావా? పడం. కర్మయోగం ఆరాత్ ఉపకారకం, ఇండైరెక్ట్ కాజ్ ఆఫ్ మోక్ష. జ్ఞానయోగం లేక సాంఖ్యయోగం డైరెక్ట్ మీన్స్ ఆఫ్ మోక్ష. కర్మయోగం ఇండైరెక్ట్ మీన్స్ ఆఫ్ మోక్ష. కర్మయోగం వల్ల సాంఖ్యయోగానికి వచ్చి, సాంఖ్యయోగం వల్ల మోక్షాన్ని పొందుతాం. అప్పుడు కర్మబంధం పోతుంది. కనుక ఇప్పుడు నువ్వు ఎలిజిబుల్ దేనికి? కర్మయోగానికి. కర్మయోగం లేని వాడికి జ్ఞానయోగం రాదు. కర్మయోగం లేకుండా జ్ఞానయోగం అసాధ్యం. జ్ఞానయోగం లేనటువంటి కర్మయోగం అసంపూర్ణం. కనుక రెండు కావాలి. అర్థమైందా? రెండు కావాలి. తర్వాత శ్లోకంలో చెప్తున్నారు ఏమిటి కర్మయోగం వల్ల ప్రయోజనం చెప్తున్నారు. ముందు ప్రయోజనం చెప్పి తర్వాత చెప్తారు కర్మయోగం అంటే ఏమిటని. మనకు కూడా అంతే కదా, ఏదైనా కొనేటప్పుడు ఏమిటండి దేనివల్ల ఏమిటి మాకు ప్రయోజనం? అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు చూసారా, ఈ సోపు కనుక వాడితే చాలా మంచిది అని చెప్తారు, ఈ ఫెయిర్ అండ్ లవ్లీ వాడితే మీ ముఖం డల్లగా ఉంటుంది అని ప్రయోజనం చెప్తేనే కదా కొంటాం. అందుకని ముందు ప్రయోజనం చెప్తారనమాట అడ్వర్టైజ్మెంట్. అదే ఆ అడ్వర్టైజ్మెంట్ 40వ శ్లోకం చెప్తున్నారు ఏమిటి ఫలం అని. నేహాభిక్రమ నాశోస్తి, ప్రత్యవాయో న విద్యతే, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. కర్మయోగ స్తుతి శ్లోకం ఇది. కర్మని కర్మయోగాన్ని పోలుస్తున్నారు. కర్మ అంటే ఏమిటి, కర్మయోగం అంటే ఏమిటి? కర్మయోగం అంటే ఏ ఫలితం వచ్చినా సరే సమబుద్ధితో స్వీకరించడమే కర్మయోగం. ఏ ఫలితం వచ్చినా సరే సమంగా స్వీకరించాలి, మనస్సులో ఎటువంటి అలజడి లేకుండా స్వీకరిస్తే అది కర్మయోగం అవుతుంది. అంటే నిష్కామంగా చేయడం. ఫలం ఇలా ఉండాలి, ఈ విధంగానే ఉండాలి అనుకుంటే అది కర్మ అవుతుంది. ఒక పని చేసేటప్పుడు ఆ కర్మ యొక్క ఫలం ఈ విధంగానే ఉండాలి అని కండిషన్ పెడితే అది కర్మ. ఇది ఎలా వచ్చినా పర్వాలేదు, ఫలితం ఎలా రావాల్సి ఉందో అలా వస్తుంది ఫలితం, అది నా చేతుల్లో లేదు. ఎలా వచ్చినా సరే నేను స్వీకరించడానికి సిద్ధం అని కనుక అనుకుంటే అది నిష్కామ కర్మ అవుతుంది. కామం లేనటువంటిది, ఫలాన్ని కూడా ఆశించకుండా చేసే కర్మ నిష్కామ కర్మ. అప్పుడు అదే కర్మ కర్మయోగం అవుతుంది. ఫలాన్ని ఆశిస్తూ ఎదురు చూస్తూ ఇలా ఉండాలి, ఇట్లా రావాలి ఫలం అని కండిషన్ పెట్టుకొని చేస్తే అది కర్మ, కేవల కర్మ. ఫలం ఎలా వచ్చినా పర్వాలేదు, అది ఎలా వచ్చినా నేను దాని గురించి పట్టించుకోను, ఫలం కర్మ చెయ్యడంలోనే నా దృష్టి అని గనక చేస్తే అది నిష్కామ కర్మ. నిష్కామ కర్మని కర్మయోగం అంటాం. స్వకామ కర్మ అంటే, కామ అంటే ఫలం, ఫలాన్ని ఆశిస్తూ చేసేది స్వకామ. మనసులో ఒక కోరికను పెట్టుకొని ఎజెండా మోటివ్ పెట్టుకొని చేస్తే దాన్ని సకామ అంటాం. అసకామ కర్మ కేవల కర్మ. అటువంటి కోరిక లేకుండా ఫలితం మీద ఎదురు చూపు లేకుండా చేస్తే నిష్కామ. నిష్కామ కర్మని కర్మయోగం అంటాం. ఇలా నిష్కామంగా ఉంటూ ఫలాన్ని ఆశించకుండా ఫలం వస్తుంది, కానీ ఫలం ఏమొస్తుందో ఏమొస్తుందో అని ఆందోళన లేకుండా చేస్తే అది ఆ ఫలం, ఆ పని కొంచెమైనా ఫలాన్ని ఇచ్చేడుతుంది. అది అది కొంచెం సగం చేసినా సరే ఫలం ఇస్తుంది, అది నాశం కాదు నిష్కామ కర్మ. కానీ ఈ కర్మ సకామ కర్మ సగం చేస్తూ ఆపేశావు అనుకో, పూర్తిగా ఫలం జీరో అవుతుంది. ఇక్కడ సకామ కర్మలో ఫలం మధ్యన ఆగిపోతే నువ్వు చేసే పని ఫలం పూర్తిగా పోతుంది. ఇక్కడ నిష్కామ కర్మలో ఏ పని చేస్తున్నా సగం చేస్తూ ఆపేశావనుకో, చేయలేకపోయినావు, అయినప్పటికీ కూడా ఆ సగానికి ఎంత ఫలం రావాలో శాలరీ అంత ఇచ్చేస్తుంది. అది శాలరీ అంటే బాగా అర్థమవుతుంది మనకు. నెల రోజులు చేస్తే వచ్చే శాలరీ, సకామ కర్మలో అయితే నెల రోజులు అవుట్ శాలరీ. 15 రోజులు చేసినా కూడా 15 రోజులు జీతం రాదు. కానీ ఇక్కడ 15 రోజులు చేసావనుకో నిష్కామ కర్మ, నెల రోజులు చేయలేకపోయినావు, 15 రోజులే చేశావు, ఆ 15 రోజుల ఫలం వస్తుంది. ఏమండి 15 రోజులే కదా చేశారు మీరు అన్నారు. కాదు, నువ్వు నిష్కామంగా చేశావు కాబట్టి నీకు ఫలం ఇస్తానన్నారు. ఇక్కడ సకామంగా చేశావు కాబట్టి జీరో. అదే చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఇహ అభిక్రమ నాశ న అస్తి. ఇహ అంటే కర్మయోగంలో అభిక్రమ నాశ అంటే నష్టం అనేది లేదు, పూర్తిగా నష్టం అనేటువంటిది లేదు. ప్రత్యవాయ న విద్యతే. ప్రత్యవాయ పాపం కూడా రాదు. ఇది చేస్తూ చేస్తూ మధ్యలో ఆగిపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వస్తాయా అంటే ఏమీ రావు అన్నారు. స్వల్పమప్యస్య ధర్మస్య. స్వల్పంగా చేసినా సరే త్రాయతే మహతో భయాత్. మహత్ భయాన్ నుంచి బయటపడతావు అన్నాడు. చాలా గంభీరమైనటువంటి శ్లోకం, వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.